కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయము 18వ వచనము ధ్యానాంశం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరలా చదువుతాను. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 19వ వచనంలో ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం దేవుని సహాయం కోసం. తరువాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అని దేవ, జీవము గల ఇస్తున్నాయన వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఉదయ కాలంలో ఎస్ఎఫ్జే మెయిన్ గ్రూప్ తోటి కలిసి మిమ్మల్ని ప్రభా మీ వాక్యం ద్వారా మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నా. ఏరు వచ్చిన బిడ్డలను, సమయాన్ని, వాక్యాన్ని నన్ను మీ చేతులకు అప్పచెప్పుకొచ్చున్నా తండ్రి. ఒట్టి వాడు నాయన ఏమి లేనటువంటి మొబైల్ను ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీ మాటలు మీ బిడ్డలతోటి మాట్లాడి ఆత్మీయంగా బలపడే విధముగా సహాయం చేయమని చేరువచ్చిన మా ప్రతి ఒక్కరిని ప్రభా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. వాక్యాన్ని మమ్మలను, సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. మిక్కిలి వినంతో ప్రాధేయపడి అడుగుచిన అమ్మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికి మరోసారి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట, నశించిపోతున్న వారు ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే వారికి సంబంధించినటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సమస్తాన్ని తెలియ వాళ్ళు ఒక సృష్టిగా మార్చుకుని దేవుణ్ణి వాళ్లే సృష్టించుకుని జీవిస్తున్న వారందరికీ ఆనాడు యోధులు, గ్రీసు దేశస్థులు, రోమీయులు అందరూ కూడా ఆనాడు మనం చూసినట్లయితే వాళ్ళందరూ సిలువ మీద యేసయ్యను చూస్తూ ఒక వెర్రివాడిని చూసినట్టు, ఒక అప్రయోజకుని చూసినట్లు వాడు చూస్తూ ఆయన్ని హేళన చేశారు. అందుకని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, సిలువ విలువ తెలియనటువంటి ప్రతి వాడు అలాగే చూస్తాడు అని. సో సిలువ విలువ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, సిలువ విలువ ఒకప్పుడు అది పాపానికి, శాపానికి ఒక సాదృశ్యంగా కనిపించేది. అవమానానికి, వాళ్ళు చేసిన పాపానికి, దానికి ప్రతిఫలముగా ఎలాడదీసినటువంటి శిక్ష, ఆ మరణానికి సంబంధించిందిగా చూస్తూ వచ్చాం. బైబిల్ ప్రకారం మనం ఆలోచించినట్లయితే సిలువ మీద మరణాన్ని గురించి ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా మాట్లాడుతూ మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. 23వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు, అతని శవము రాత్రి వేళ ఆ మాన మీద నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వాణ్ణి పాతిపెట్టవలెను. అంటే దేవునికి శాపగ్రస్తుడు గనుక వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు, వేలాడదీయబడిన వాడు దేవునికి ఎందుకు శాపగ్రస్తుడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆ కాలంలో సిలువ మరణం అనేది ఒక భయంకరమైనటువంటి మరణం. అది ఎలాంటి వారికి వేసేవాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలాంటి వారికి వేసేవాళ్ళు అంటే దేశ ద్రోహులకి, ఎలాంటి వారికి వేసేవాళ్ళు అంటే నరహత్యలు చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, దోపిడీ దొంగలకు, రాజ్యానికి, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళకి, ఉగ్రవాదుల లాంటి వారికి, తిరుగుబాటు స్వభావం కలిగిన వారికి, రాజ్యంలో అల్లకలోలం సృష్టించే వారికి ఇలాంటి వారికి ఆ శిక్షలు విధించేవారు. యేసయ్య మీద మోపినటువంటి శిక్షలు కూడా అలాంటివే, ఆయన మీద మోపిన నేరం కూడా అలాంటిదే. ఆయన మీద మోపినటువంటి నేరాలు గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, సరే ఈ లూకా సువార్త 23వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. అందరు వారందరూ లేచి ఆయనను పిలాతునకు తీసుకుని పోయారు. ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించుతున్నాడు, కైసరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని తిరుగుబాటు చేసేవాడిగా ఆయన ప్రేరేపిస్తున్నాడు. కైసరునకు పన్నీయొద్దని, కైసరునకు పన్ను చెల్లించవద్దని, తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటమని ఆయన మీద నేరం మోపుతాయి. ఇక్కడ మూడు విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇతడు మా జనమును అంటే ఇశ్రాయేలీయులను యూదులను ఆయన తిరుగుబాటు చేసే విధముగా ప్రేరేపిస్తున్నాడు. కారణం ఏంటంటే తను తను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. రెండవది తిరుగుబాటు చేసేవారుగా ప్రేరేపిస్తున్నాడు. రెండవదిగా తను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. మూడవదిగా కైసరికి పన్ను చెల్లించొద్దని కూడా ఆయన చేస్తున్నాడు అని చెప్తూ వచ్చారు. అంతేకాకుండా 5వ వచనం చూస్తే, అయితే వారు ఇతడు గలిలియా దేశం మొదలుకొని ఇంతవరకును యూదయా దేశం అందంతటా ఉపదేశించుచూ ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. అంటే ఉద్యమకారుడుగా రాజ్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తున్నాడు, అందరినీ ప్రేరేపిస్తున్నాడు అని ఆయన మీద నేరమోపుతూ వచ్చారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా 63 నుంచి 65 వరకు మనం చూస్తే ఇక్కడ కూడా అదే మాట ఆయన గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63 నుంచి 65 వరకు మనం చూస్తే ఈ విషయం చెప్తున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పము అని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాని అనేది. అందుకు యేసు, నీవు అన్నట్టే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వంలో కూర్చుండటయు ఆకాశం మేఘారుడే వచ్చయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకి సాక్షులతో పనియేమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు అని చెప్పి చెప్తూ వచ్చాడు. సో యేసయ్య మీద మోపినటువంటి నేరాల్లో ఆయన దేవదూషణ చేశాడు, ఆయన దేవునిగా ప్రకటించుకుంటున్నాడు, రాజుగా ప్రకటించుకుంటున్నాడు, తిరుగుబాటు అందరినీ ప్రేరేపించి తిరుగుబడేటట్టు చేస్తున్నాడు, కైసరుకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాడు, మనుషులను ప్రేరేపిస్తున్నాడు, ఆయన పన్ను చెల్లించొద్దు అంటున్నాడు. ఇవన్నీ ఆయన గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు. సో కాబట్టి ఇలాంటి వారికి తగిన శిక్ష ఏది అని వాళ్ళు నిర్ణయించుకుని ఘోరమైన శిక్షను ఆయనకి వేయాలన్న ఉద్దేశంతో, ఆయనని సిలువు వేయించాలనే ఒక ఉద్దేశంతో, ఆ సిలువు మీద ఆయన వేలాడతీయాలంటే దానికి తగినటువంటి నేరం ఏమై ఉన్నదో చూసుకుని వాటి ప్రకారము ఆయన్ని ఈ విధముగా వాళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు. సో కాబట్టి సిలువు మీద ఎవరు వేలాడతారు, ఎవరికి ఆ శిక్ష వేస్తారు అంటే ఇలాంటి దైవదూషణ చేసిన వారికి, రాజుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వారికి, అలాగే అక్కడ ప్రజలందరినీ ప్రేరేపిస్తూ వాళ్ళందరినీ మరి ఉగ్రవాదులుగా మారుస్తున్న వారిని, రాజ్యానికి సుంకం చెల్లించొద్దని ఆర్థికంగా దెబ్బతీయటానికి ఒక విధంగా దోపిడీ దొంగ లాంటి స్వభావం కలిగిన వారికి, ఇలాగా ఆయన బరబ్బాను దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళందరూ బరబ్బాకి మరణశిక్ష ఎలాగూ తగినదో ఈయనకు కూడా అలాంటి మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. సిలువు మరణమే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, సిలువు మరణం ఒక భయంకరమైనటువంటి మరణం. సిలువు మీద మనిషిని సజీవుడిగా వేలాడదీసినప్పుడు తన శరీరంలో ఉన్న రక్తపోటులు రక్తమంతా మెల్లమెల్లగా కారిపోతూ ఉంటుంది. అలాగే మనిషి ఆహారానికి నీటికి మరి దూరంగా ఉండటం వల్ల ఆయన దప్పికొనుచు ఆకలితోటి అలవంటిస్తూ బాధపడేవాడిగా ఉంటాడు. మూడవదిగా చూసినట్లయితే ఆకాశ పక్షులు ఆయనని తన శరీరాన్ని తీసుకు తినడానికి ఆయన సజీవుడిగా ఉండగానే కళ్ళు పొడుచుకుంటూ ముక్కలు పొడుచుకుంటూ శరీరం అంతా పొడుస్తూ ఆయన శరీరాన్ని తినటానికి ఎదురు చూస్తూ ఉంటాయి. క్రిములు కీటకాలు మరి సిలువ కొయ్యి నుంచి పైకి వస్తూ ఆయన కూడా అక్కడ సేవలు మొదలుకుని అన్ని కూడా తినటానికి సిద్ధపడుతూ ఉంటుంది. సో ఇది ఓ భయంకరమైనటువంటి మరణం. మనిషి సజీవుడిగా ఉన్నప్పుడు, సజీవుడు జీవంతో ఉన్నప్పుడు ఒకటొకటి తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఆకలి తీర్చుకుంటా ఉంటే తన శరీరంలో గాయాలు ఉన్న కారిపోయేటటువంటి రక్తం కారిపోతూ ఉంటే మనిషి డీహైడ్రేషన్ కు గురైపోయి అనేక రకాలుగా ఆయన బాధను హింసను అనుభవించేవాడిగా ఉంటూ ఉంటాడు. సో అది ఘోరమైనటువంటి మరణం. పొడిస్తే ఒకసారి చచ్చిపోతారు, ఊరిదీస్తే ఒకసారితోటి అంతటితోటి పోతుంది. కానీ ఇది రోజుల తరబడి వదిలిపెడితే ఆ రోజుల తరబడి కూడా ఆ సిలువు మీద ఆయన వేలాడుతూ తను కొంచెం కొంచెంగా తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునేవాడిగా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇలాంటి ఘోరమైనటువంటి సిలువ వెర్రితనము, ఎవరికి వెర్రితనం అంటే ఆయన ఆ విషయం చేస్తూ నశించుతున్న వారికి సిలువను గురించినటువంటి వార్త వెర్రితనము కాని అంటే విశ్వసింపని వారికి, క్రీస్తునందు విశ్వాసము లేని వారికి, క్రీస్తును అంగీకరించినటువంటి వారికి, ఎవరైతే యేసయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎవరైతే యేసయ్యకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సిలువ అనేది ఒక శాపానికి సాదృశ్యం, సిలువ అనేది ఒక భయంకరమైనటువంటి పనిష్మెంట్ కి శిక్షకు సాదృశ్యంగా చూస్తూ ఘోరమైన నేరాలు చేసిన వారికి మానవత్వం లేకుండా మనిషితోటి మానవత్వ జీవితాన్ని మర్చిపోయినటువంటి వారికి స్వలాభం కోసం, స్వార్థం కోసం నేరాలు ఘోరాలు చేస్తూ మనుషుల యొక్క మరణం కూడా వాళ్ళని తాకలేనటువంటి విధముగా అంత కఠినమైనటువంటి మనసు కలిగిన వారిని ఏ విధముగా ఆ సిలువ మరణానికి అప్పజెప్తారు, అలాగా యేసయ్యను అప్పజెప్తున్నారు. కాబట్టి అటు వచ్చిన వాళ్ళు, దిగొచ్చిపోయిన వాళ్ళందరూ కూడా నిజంగానే దేవుని కుమారుడు అయితే పైనుంచి దిగిరామని ఆయన హేళన చేశారు. అది ఒక హేళనకు గుర్తుగా ఉంది, అది ఒక శ్రమకు గుర్తుగా ఉంది. ఆ సిలువ అది ఒక శాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆనాటి ప్రజలందరి దృష్టిలో సిలువ అనేది ఒక భయంకరమైనటువంటి పనిష్మెంట్. అందుకని నశించున్న వారికి ఇది వెర్రితనముగా కనిపిస్తుంది అని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. సరే, రక్షించబడుతున్న వారికి అది ఒక దేవుని శక్తిగా మనకి కనబడుతుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఎలాగూ అని మనం ఒకసారి అలా మనం చూసినట్లయితే అది ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఒకసారి మనం చూసినట్లయితే గలతీ మూడో అధ్యాయం 13వ వచనంలో ఈ సిలువ యొక్క మరణాన్ని, సిలువ యొక్క శిక్షను ఆయన మనకి వివరిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఆత్మను గుచ్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దీని గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో కాబట్టి ఇది శాపానికి సాదృశ్యంగా ఉంది. మరి ఇప్పుడు రక్షించబడుతున్న వారి గురించి సంగతి ఏంటి? రక్షించబడిన వారి విషయం మనం ఆలోచించినట్లయితే మరి వాళ్ళకి సిలువ కూర్చున్నటువంటి వార్త ఎలా అనిపిస్తుంది అంటే సిలువ యొక్క విలువ పూర్తిగా మారిపోయింది. ఈ సిలువ యొక్క విలువ ఎలాంటిది? ఒకప్పుడు అది తన స్వరూపం మారలేదు, కానీ దాని అర్థం మాత్రం పూర్తిగా మార్చేశాడు దేవుడు యేసయ్య. క్రీస్తు ప్రాణు మీద వేలాట ద్వారా దాని అర్థము మరి పవిత్రపరచబడింది. ఒకప్పుడు శాపానికి, పాపానికి, ఒకప్పుడు మరణానికి అది సాదృశ్యంగా ఉంటే, ఇప్పుడు ఆ శాపము కాస్త ఆశీర్వాదముగా మారిపోయింది. శిలువ విలువ ప్రేమ, రక్షణ, విజయముగా మారిపోయింది. అంతేకాదు అవమానం కాస్త మహిమగా మార్చబడింది, మరణం కాస్త జీవముగా మార్పు చెందడం జరిగింది. కాబట్టి శిలువను గురించినటువంటి వార్త నశించుతున్న వారికి విరితముగా అనిపిస్తున్నది గాని, మరి రక్షించబడుతున్నటువంటి ప్రతి పాపికి అది ఒక గొప్ప శక్తిగా, దేవుని శక్తిగా మనకి కనిపిస్తుంది. అయితే శిలువలో ఈ శక్తికి సంబంధించినటువంటి విషయాలు ఏం మనం తెలుసుకోగలుగుతాం, ఏం తెలుసుకోగలుగుతాం? యేసయ్య శిలువ మీద తన యొక్క చివరి పోరాటం చేయబోతూ ఉన్నాడు. యేసయ్య 3.5 సంవత్సరాల పాటు భూమి మీద సువార్తను ప్రకటించిన యేసయ్య ఇప్పుడు తన సువార్తకు సంబంధించిన ఫైనల్ ఆయన క్రియ చూపించబోతున్నాడు. ఆయన తను చివరిగా దానికి సంబంధించి 3.5 సంవత్సరాల పాటు యొక్క ప్రసంగానికి, 3.5 సంవత్సరాల పాటు పరిచర్యకు ముగింపు చూపించబోతున్నాడు శిలువ మీద. కాబట్టి ఆయన ఎలా ముగింపు చూపిస్తున్నాడు అంటే, ఆయనకు అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనం ఒకసారి ఒకటొకటిగా అర్థం చేసుకుని ప్రార్థించి మనం చూసినట్లయితే, శిలువ తన యొక్క విలువను ఎలా మార్చుకుంది. శిలువ ఒకప్పుడు శాపానికి, పాపానికి, అలాగే పనిష్మెంట్ కి, మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ శిలువ విలువ ఇప్పుడు క్రీస్తు యొక్క పరిచర్య ద్వారా, క్రీస్తు యొక్క స్పర్శ ద్వారా, యేసయ్య యొక్క ఆయన శరీరము దాన్ని తాకటం వలన అది ఎలా మారిపోయింది అని మనం పరిశీలిస్తే, ఒకసారి ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చేవాడిగా శిలువ మీద పరిపూర్ణం చేసినట్లు మనం చూస్తాం. ఆయన అంటాడు కదా, చెరుకును పుచ్చుకుని సమాప్తమైనది అని చెప్పాడు. ఏమి సమాప్తమైంది, ఎలా సమాప్తమైంది? తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనిని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. యశాభక్తుడు మాట్లాడుతూ చెప్పాడు. యశాభక్తుడు అనేక విషయాలు మాట్లాడుతూ 53వ అధ్యాయంలో మనకి ఎంతో స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. ఏ విధముగా మనకి ఆయన శిలువ మీద తన యొక్క విలువను ఎలా మార్చాడు అనేది మనం చూసినట్లయితే, 5వ వచనం నుంచి 53వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను మీకు చదువుతున్నాను. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలుగొట్టబడను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను. మనకు సమాధానం రావటం కోసం, ఎలాగ సమాధానం అంటే, ఏదేని వనములో మనము దేవునితోటి సమాధానాన్ని పోగొట్టుకున్నాం. అవ్వా, దేవుడు తినవద్దు అనే పండు తిని సాతానుకి దూరంగా ఉండవలసిన అవ్వ సాతానికి మాటల్లోకి వెళ్ళిపోయి ఆమె ఆ పండును తీసుకుతుంది. ఆమె తింటమే కాదు, తన భర్తకు కూడా పెట్టింది. తద్వారా వాళ్ళిద్దరూ మానవ మాత్రులుగా మారిపోయారు. ఒకప్పుడు వాళ్ళు ఇమోర్టల్స్ గా ఉండేవాళ్ళు, అంటే మరణం తెలియని వారిగా ఉండేవాళ్ళు. వాళ్ళు సిగ్గు ఎరగని వారిగా ఉన్నారు, పాపం తెలియనటువంటి వారిగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ అతిక్రమము, అజ్ఞాతిక్రమం జరిగిందో, అంతేకాకుండా మనము ఆదికాండం 3:8లో కూడా చూస్తే, ఆయన ప్రతిరోజు చల్లబూట సమయంలో తుచ్చమైనటువంటి మానవుడికి, ఊపిరి లాంటి మానవుడికి, నీటి ఆవిరి లాంటి మానవుడికి ఎంతో ఆయన ప్రాముఖ్యత ఇచ్చి ఆ మహాకాశాల పై నుండి దిగి వచ్చి ఆయన ఆయనతోటి సాయంత్ర సమయంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషికి ఎంతో క్లోజ్ గా, దగ్గరగా ఉండేవాడు దేవుడు. మనిషితోటి సంతోషిస్తూ ఉండేవాడు, మనిషిని చూసుకుంటూ, తన సృష్టిని చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అంతటి ఆ కృపను మనకు కలిగి ఉన్నాం. అలాంటి మనము ఇప్పుడు ఏం చేసింది అంటే, మనము ఆయనకి దూరస్థలం అయిపోయాం. మన శాపము, మన పాపము మనకి ఆయనకి మధ్యలో గోడగా వచ్చేసింది. స్నేహం కాస్త విరోధంగా మారిపోయింది, ఆశీర్వాదం కాస్త మరి శాపంగా మారిపోయింది. కాబట్టి ఈ విధముగా శిలువలో యేసయ్య ఏదేని వనములో మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని, ఏదేని వనములో మనం పోగొట్టుకున్నటువంటి సమాధానకరమైన సహవాసమును, ఏదేని వనములో మనం పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య జీవమును యేసయ్య ఇప్పుడు మనకి ఈ సిలువ ద్వారా ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు, మనకి ఇవ్వబోతున్నాడు ఆ కాలంలో, ఇప్పుడు మనకి ఇచ్చేశాడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఆయన తన త్యాగం ద్వారా, ఆయన తన త్యాగం చేయటం వలన, తన శరీరాన్ని సమర్పించుకోవటం వలన, దేవుని చిత్తానికి ఆయన తలవగ్గటం వలన ఆయన ఆ సిలువ యొక్క విలువను మార్చేశాడు. ఒకప్పుడు శాపానికి, ఒకప్పుడు పాపానికి, ఒకప్పుడు మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సిలువ యొక్క విలువను తన మరణం ద్వారా, తన జయం ద్వారా ఆయన మనకి దాన్ని తిరిగి రాశాడు. లూకాసు వార్త 22:42 మనం చూస్తే, మరొకసారి చూడండి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించాను. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అనేది సిలువులో ఆయన చేసినటువంటి ఆయన సమర్పణ. ఈ సిలువ యొక్క విలువ ఎలా ఉంది అంటే, అది తండ్రికి విధేయతను, అనగా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి సాదృశ్యంగా మనం చూస్తాం. లూకాసు వార్త 2:49 కూడా మనం చూస్తే ఆయన అంటాడు, మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని ఆ తండ్రితోటి, ఈ లోక సంబంధమైన తల్లితోటి, ఈ లోక సంబంధమైన తండ్రితోటి, ఆయన చిన్న వయసులో యెరూషలేముకు వచ్చి ఆగిపోయి వాళ్ళు వెళ్లి ఒక రోజు ప్రయాణం చేసి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆందోళనతో ఆయనను వెతికి పట్టుకుని ఆయనతో మాట్లాడినటువంటి మాటలు, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి మేము ఎంతగా భయపడుతున్నామని చెప్పినప్పుడు ఆయన వాళ్ళని ఓదార్చుతో చెప్పినటువంటి మాటే ఈ మాట. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎదుగరా అని వారితో చెప్పాడు. కాబట్టి తండ్రి పని మీద ఉండటం అనేది, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడం అనేది మనం ఆయనకి ప్రధానమైనటువంటి పనిగా మనం చూస్తాం. సిలువ మీద ఆ త్యాగం వలన తండ్రితోటి ఎలా సంబంధం అలా మనం పునరుద్ధరించుకోవచ్చో, ఎలాగా ఆయనతోటి సమాధాన పడవచ్చో అనేది ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా అని మనం చివరికి సిలువ మరణం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. యోహాన్ రాసినటువంటి ఈ సువార్తలో 4:34 కూడా యేసు ఈ విషయాన్ని యేసయ్య తెలియజేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడి ద్వారా ఆయన మాట్లాడుతూ, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడయు, ఆయన పని తుదముట్టించడయు నాకు ఆహారమైనదని తెలియజేస్తున్నాడు. శిష్యులు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీతోటి, పాపిన స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సుంకరీనుడు మన ఆమెతోటి మాట్లాడుతూ ఉన్న సమయంలో శిష్యులు వచ్చి, నువ్వు భోజనం చేయవా అని యేసయ్యను ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు యేసయ్య అన్నటువంటి ఈ మాటలు, నాకు ఏది ఆహారం అంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే నాకు ఆహారమైందని ఆయన శిష్యులతోటి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సమరయ స్త్రీతోటి మాట్లాడుతున్నటువంటి తండ్రి ఏ విధముగా తను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడై ఏం చెయ్యాలి అనేది ఆ సిలువ యొక్క విలువ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయన సిలువ మరణం పొందకపోయి ఉంటే ఈ రోజు మనం అందరం కూడా ఈ విధమైనటువంటి ఆరాధన క్రమం కలిగి ఉండేవాడం కాదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన తన నమ్మిన వారికి కనిపిస్తూ వినిపిస్తూ ఉండే దేవుడు కాబట్టి ఆయన తెలియజేసినటువంటి సత్యం ఏమనంటే, ఈ విధముగా నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నాకు ఆహారమయ్యిందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత విధేయత గురించి కూడా మనం సిలువ యొక్క జ్ఞానం ద్వారా, సిలువ ద్వారా మనం విధేయత అంటే ఎలాంటిదో కూడా తెలుసుకోవడానికి అవకాశం అయ్యున్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే ఆయన 8వ వచనంలో ఈ మాట చెబుతున్నాడు. ఫిలిప్పీ 2:8 ఆయన తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాట, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. ఆయన ఎలాంటి వాడు అంటే, విధేయత ఎలా చూపించాడు అంటే, దేవుడు ఆయన పరలోకపు తండ్రి, ఆయన పేరు యెహోవాయే, తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. అందుకని యెషయా భక్తుడే మనతో మాట్లాడుతూ 9:6 అంటాడు, బలవంతుడైన తీరు ఆయనకున్నటువంటి పేరులో ఒక పేరు బలవంతుడైన దేవుడు, రెండవ పేరు ఆయన మరి నిత్యుడకు తండ్రి. తండ్రి నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి తండ్రి, ఆయన ఎప్పటికీ ఉండే తండ్రి. కాబట్టి ఆయనే తండ్రి, ఆయనే కుమారుడుగా వచ్చాడు. మనకు శిశువు అనుగ్రహించబడిను, కుమారుడు అనుగ్రహించబడిను. ఆయన భుజం భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఇప్పుడు ఆయన భుజం మీద ఉన్నటువంటి రాజ్యభారంతో ఆయన కుమారుడుగా వచ్చాడు, పేద కుటుంబంలోని జన్మించాడు, పేదవారి మధ్యన సువార్తను ప్రకటించారు, అందరూ కూడా ఆహ్వానితులు అన్న సంగతి ఆయన తెలియజేస్తూ చెప్పాడు. కాబట్టి ఈయన మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. శిలువకు తన శరీరాన్ని అప్పచెప్పాడు, తన ప్రాణం శిలువ మీద వదిలేశాడు. తద్వారా ఆ శిలువ పవిత్రపరచబడింది. ఆ విధేయత చూసి ఆ విధేయతను తను కూడా ఆచరించే విధముగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ ఉదయ కాలంలో తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 కూడా ఇలాంటి మాటే ఆయన అక్కడ మనకి వివరిస్తున్నాడు. 5:8 ఏమంటున్నాడు చూద్దాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఆయన కుమారుడై ఉన్నాడు, దేవుని దేవుడై ఉన్నాడు, దేవుడే ఆయన. అయినప్పటికీ ఆయన ఎలా విధేయత చూపించాడు అంటే, మనిషిగా సమస్తమైనటువంటి లేనితనాన్ని ఆయన తెచ్చుకుని, ఆ లేనితనాన్ని కలిగి ఉండి ఆ విధముగా కూడా దేవుని మహిమపరుస్తూ చివరికి మరి ఏం పెడితే దేవుడు మనల్ని మనతోనే ఉంటాడు అని అంటే, ఆయన తన యొక్క మరణం, తన యొక్క ప్రాణాన్ని పెట్టడం వల్ల ఈ విధముగా మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదే మనం చూస్తున్నాం. 8:1 ఆయన కుమారుడై ఉండి, అంత గొప్ప దేవుడై ఉండి, కుమారుడై ఉండి, కుడిపార్శ్వమున కూర్చోవలసిన కృప కలిగిన వాడై ఉండి కూడా ఆయన మనిషి రూపంతో భూమి మీదకి వచ్చాడు, తద్వారా తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన యొక్క విధేయత ఎంతటి విధేయతో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఒక మాట మనకి లూకాసు వార్తలో తెలియజేస్తున్నాడు. 14:14 మనం చూసినట్లయితే అక్కడ ఏమైనా చేస్తుంటే, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. మనకి ప్రధానంగా మనం ఎలా ఉండాలంటే, విధేయత అంటే దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. మనం ఎంత గొప్ప స్థాయిలో అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప విద్వాంసులమైన అయి ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడికి కావలసింది ఏమిటంటే పరమ తండ్రికి కావలసింది విధేయత. కుమారుడు తన యొక్క శిలువ మరణం ద్వారా మనకి విధేయత యొక్క శక్తిని ఆయన తెలియజేస్తున్నాడు. అంతటి విధేయత చూపించడం వలన యేసయ్య కలిగినటువంటి కృపను గురించి కూడా, ఆయన పొందినటువంటి దేవుని యొక్క మహిమ బట్టి కూడా మనకి స్పష్టంగా 2:5 మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. ఆయన 6:1 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కాని మనుషుల పౌలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే దేవునికి రక్తునిగా చేసుకునేను. కాబట్టి ఈ విధముగా ఆయన తగ్గింపు స్వభావం, అంతటి గొప్ప దేవుని కుమారుడు అయ్యండి మనిషిగా వచ్చాడు, ఆయన తన యొక్క పరిచర్యను భూమి మీద 3.5 సంవత్సరాల పాటు జరిగించాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మనం తెలుసుకోవాల్సింది శిలువ ద్వారా మనం విధేయతను, పరిపూర్ణమైన విధేయత, నిజమైన విధేయత ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్యాగము కూడా ఇందులో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి 2:6 మనం చూసాం కదా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అయ్యండి దేవునితో సమానముగా ఉంటూ విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషులు పోలికగా పుట్టాడు, ఇంకా ఏం చేశాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన తానే రక్తిగా చేసుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, యేసయ్య ఆ మాటల వెనుక మనం ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎంతటి త్యాగం చేశాడు ఆయన, దేవుడై ఉండి, దేవుని కుమారుడు అయ్యండి విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా, అయినప్పటికీ కానీ అని చెప్పి దేవుడు ఏదడిగాడో అది చేయటానికి ఆయన సిద్ధపడిచ్చాడు. కాబట్టి మనము ఆ త్యాగానికి సాదృశ్యంగా సిలువ యొక్క శక్తిని మనం చూడవచ్చు. బాధ్యతకు కూడా అది సాదృశ్యంగా మనం చూస్తాం. మనం ఒకసారి యోహాను సువార్త 19:27 కనుక మనం విన్నట్టయితే, యోహాను సువార్త 19:26-27 మనం చూస్తే ఈ విషయాలు ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ తన బాధ్యత ఎలాంటిదో, దాన్ని ఎలా చేయాలో అనేది మనందరికీ ఆయన ఒక గుర్తుగా వివరిస్తున్నాడు. 26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన చుట్టూ ఉన్న వారితోటి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. కాబట్టి ఒక బాధ్యత ఎలా ఉంటది, బాధ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి, తన తల్లిదండ్రుల గురించినటువంటి బాధ్యత ఎలాంటిదో అది వివరిస్తూ అది తగినటువంటి వారికి అప్పచెప్పిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి యోహాను అందరిలాగా హతసాక్షి కాడనే సంగతి యేసయ్యకు తెలుసు. కాబట్టి తల్లిని విడవక తనతోనే ఉంచుకుంటాడనే ఒక ఉద్దేశంతో తల్లిని ఆమె చేతుల్లో పెట్టాడు. కాబట్టి ఎంతటి బాధ్యత కలిగినటువంటి వాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రాత్రి కాల ఈ ఉదయకాల సమయంలో బాధ్యత కలిగిన వాడిగా యేసయ్య మనకి ఒకసారి మనకి వివరిస్తున్నాడు. అందుకనే మనకు మాట్లాడుతూ చెప్తాడు, ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తున్నాడు. 6:1 ఈ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. ఎందుకంటే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం సంపూర్ణముగా పొందుకోవాలన్నా, మనం దేవునికి విధేయత కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. మరి అంతేకాదు, రక్షణ పని కూడా ఆయన సిలువ మీద చేశాడు. 3.5 సంవత్సరాల పాటు అది ఏం చేస్తూ వచ్చాడో అంతకంటే ఎక్కువగా తనకి ఒక పక్కన ఎడం పక్కన ఒక దొంగను, కుడి పక్కన ఒక దొంగను వేలాడదీసినప్పుడు అక్కడ ఆ అందులో కుడి వైపున ఉన్నవాడు, అయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడ్డ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనకి వివరించదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, ఆయన రక్షణ పనిని తను విస్మరించలేదు. చివరి క్షణం వరకు కూడా తన యొక్క పనిని ముగిస్తూనే వచ్చాడు. మరణము ఆయన్ని పట్టుకోబోయేంత వరకు, ఆయన చివరి క్షణం వరకు కూడా సువార్తను ప్రకటిస్తూ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని, రక్షణ యొక్క కృపను ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. ఒకసారి మనము ఈ రోమీలకు రాసిన పత్రిక 5:8 చూస్తే, పౌలు భక్తుడు ఈ రోమా సంఘంతో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనము 5:8 చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఇంకా పాపులుగా ఉండగానే చనిపోయాడు, ఇది మనకి దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే అది రక్షణకు సాదృశ్యంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇది క్షమాపణకు కూడా ఇది ఒక గొప్ప సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:7 ఆయన ఈ విషయము తెలియజేస్తున్నాడు. ఒకసారి ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక 1:7 చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తమన్న మనకు విమోచనము అనగా మన ఆధారములకు క్షమాపణ కలుగుతున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపయే మన ఎడల విస్తరింపజేశాం. కాబట్టి ప్రతిదీ చేసి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ఎలాగా మనం క్షమించాలి, ఎలాగ మనం చెయ్యాలనే విషయంలో కూడా దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. మనకి రక్షణ కలుగుతున్నది, క్షమాపణ కలుగుతున్నది, మనల్ని క్షమిస్తున్నాడు దేవుడు. సిలువలు ఆయన మరణం ద్వారా అవన్నీ మోసుకోవటం వల్ల, పాపాన్ని మోసుకోవటం వల్ల మన మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించి మనకు విడుదలనిచ్చాడు, మనకి క్షమాపణ ఆయన కలిగి అనుగ్రహించాడు. కాబట్టి మనము సిలువ మరణం ద్వారా క్షమాపణ ఎలాంటిదో, దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుందో, మనుషులు క్షమిస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన అక్కడ వివరిస్తూ వచ్చాడు. అలాగే సమర్పణ కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోకాసువార్త 23:46 ఈ విషయమై ఎంతో స్పష్టంగా ఆ లోకాభక్తుడు రాస్తూ వచ్చాడు. 23:46 నేను మీకు చదువుతూ వినిపిస్తున్నాను. 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను ఆయన అని అనేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాడు. కాబట్టి ఆయన సమర్పణ జీవితము, ప్రాణం పెట్టేంతగా ఆయన ఎంతగా సమర్పించుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మనకి మన నిమిత్తము ఎంతటి సమర్పణ కలిగిన వాడో కూడా మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటది. కొలసీలకు రాసిన పత్రికలో 1 వెళ్తే కొలసీ సంఘంతో మాట్లాడుతూ పౌలు భక్తుడు ప్రభువు యొక్క త్యాగాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 1 చూస్తే అందులో ఆయన ఈ విషయాన్ని మనకి వివరిస్తున్నాడు. 1:20 చూడండి, ఈయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే 19:20 కలిసి ఉంటాయి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను అట్టి వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలని తండ్రి అభీష్టమయ్యాను. దేవుని యొక్క ఉద్దేశం అదే, క్రీస్తు ద్వారా మరణం ద్వారా మనకి విడుదల, మరణం ద్వారా మనకి స్వస్థత, మరణం ద్వారా మనకి దేవుని యొక్క కృప ఆయన మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన దేవునితో మనకి ఇలాంటి సమాధానము సిలువ మరణం ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసమును కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే అది ప్రేమకు ఒక పెద్ద పరాకాష్ఠగా కూడా మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 15:1 వెళ్తే ఆయన 13వచనంలో ఈ మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 15:13 మనం చూసినట్లయితే ఆయన ఇలాగా వివరిస్తున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. మన కోసం యేసయ్య మన స్నేహితులుగా మనల్ని తన బిడ్డలుగా భావించి ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పైన అందరి పాపాలను పైన వేసుకుని బహు కాంతి కలిగినటువంటి మన దేవుడు, స్వయం ప్రకాశకుడైనటువంటి మన దేవుడు, అలాంటి దేవుడు ఇక్కడ చీకటిగా మారిపోవటం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇదంతా దేనికి జరిగింది అంటే సమాధానం కోసమే మనము అని మనం తెలుసుకోవడానికి మన దేవుడు మనకి కృపణిస్తున్నాడు. ప్రేమకు ఇది పెద్ద పరాకాష్ట. కాబట్టి మనందరిని ప్రేమించి మన పాపాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. తద్వారా ఆయన ప్రేమను ఆయన మనకి వివరిస్తున్నాడు. అలాగే క్రొత్త జీవితాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహించాడు. 2 కొరింథీలోకి వెళ్తే ప్రభు ఎలా త్యాగం చేశాడో పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన ఈ సత్యాన్ని మనందరికీ తెలియజేస్తూ 5:17 ఈ మాట మనకి వివరిస్తున్నాడు. 5:17 ఏమంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కొత్త వాయను. పాత జీవితానికి పాప జీవితానికి స్వస్తి పలగటము, అంతేకాకుండా నూతన సృష్టిగా మారటము. ఆయన పాపం విషయమై అందరూ కూడా మరణించి బాప్తీసం అనేటటువంటి ఒక సూచన ద్వారా మనం అందరం కూడా పాపాన్ని పోగొట్టుకుని బాప్తీసం ద్వారా మన యొక్క పాపాలను ఆ నీటిలో సమాధి చేస్తూ మనము తిరిగి జన్మించిన వారిగా దేవుడు మనకి ముద్ర వేస్తున్నాడు. అంటే మరి మనం పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి పరిశుద్ధత స్వభావం కలిగిన వారము, అలాగే అది పోగొట్టుకున్న తరువాత క్రీస్తు ద్వారా మనకి మరలా పునరుద్ధరణ దయచేసి మనల్ని ఇప్పుడు తన సొత్తుగా తన బిడ్డలుగా దేవుడు మార్చుకుంటూ వస్తున్నాడు. విజయానికి ఒక పెద్ద ఇది ఒక మెట్టుగా మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రికలోనే ఆయన 15:57 వచనం మనం చూస్తే ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మార్గం వచ్చింది, సైతాన్ని ఎలా జయించాలో దేవుడు మార్గం చూపించాడు. అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతను ఎలాగ మనము అధిగమించవచ్చు, ఎలా జయించవచ్చో కూడా ఆయన మనకు వివరించాడు. కాబట్టి శిలువ మరణం ద్వారా మనము దేవుని యొక్క శక్తిగా, దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటిదాకా మనం పోగొట్టుకున్నటువంటి ఆ శక్తిని శిలువ మరణం ద్వారా దేవునితోటి సమాధాన పరిచి సంధి చేసి దేవునికి మనకి మధ్యన ఆయన ఈ సంధి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి సమాధాన పరిచాడు. తద్వారా మనకి మరణం మీద జయమును, మరణం మీద విజయమును మనకి అనుగ్రహించాడు. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసయ్య మన పాపాలన్నింటిని తొలగించి మనకు పవిత్రతనే కృపనిచ్చాడు. విధేయత తండ్రికి ఎలా విధేయుడు అవ్వాలో మనకు చూపించాడు. మీకు మన పాపం యొక్క తీవ్రత ఎంతో మీకు నేను ఈ మత్తయి సువార్తలో బైబిల్ గ్రంథంలో తెలియజేయబడినట్టుగా నేను మీకు తెలియజేస్తున్నా. 27:45 వచ్చిన కనుక మనం చూస్తే మత్తయి సువార్త 27:45 వచ్చిన మనం చూసినట్లయితే మన పాపము యొక్క తీవ్రత ఎంత భయంకరమైందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. 27:46 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటల వరకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఈ మాటకు ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థం. ఇందులో అర్థం ఏంటంటే యేసయ్య దేవుడై ఉండి దైవత్వం కలిగిన వాడు, మనిషిగా వచ్చాడు, ఆ దైవత్వం అతనితోనే ఉంది. శిలువు మీద మరణం పొందాలంటే దైవత్వంలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఆయన దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దైవత్వాన్ని అంటే తన మహిమను తాను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే మహిమను పోగొట్టుకున్నాడో, విడిచిపెట్టాడో, మనిషి యొక్క పాపం అంతా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాని పాపము, ఎవడెవడు వ్యభిచారం చేశాడో, ఎవడెవడు దొంగతనాలు చేశాడో, ఎవడెవడు నరహత్యలు చేశాడో, ఎవడెవడు ఇంకా అతిక్రమాలు చేశాడో, అనేక రకాలైనటువంటి పాపాలు చేశాడో, వాళ్ళందరికీ కూడా ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య ఆ శిలువ మీద వేలాడబడ్డప్పుడు మనుషుల పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆయన నీతి సూర్యుడు, ఆయనే వెలుగయ్యుండి ఈ నక్షత్రాలకి వెలుగిచ్చినటువంటి దేవుడు, తన వెలుగునిచ్చినటువంటి దేవుడు, ఆయనే ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఆయన శిలువ మీద ఆయన నల్లవాడిగా కంటికి కనబడినంత చీకటి ఆ ప్రాంతాన్ని కమ్మినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనిషి పాపాలు ఎంత ఘోరంగా లేకపోతే యేసయ్య ఏదైనా వనములో ఆయన అక్కడ ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ తండ్రిని చిత్తమైతే గిన్నె నా నుంచి తొలగించు అని ఆయన ముందుగానే తెలిసినవాడు కాబట్టి, ఆ పాపం యొక్క తీవ్రతను తెలిసినవాడు కాబట్టి అది మోసుకోవటం ఎంత బాధాకరమో ఎరిగిన వాడే దేవుని ప్రాధేయపడ్డాడు. సో కాబట్టి మనం ఈ ఉదయకాలంలో మనం తెలుసుకోవాల్సింది అంటే మన యొక్క పాపము ఎంత చీకటికి సంబంధించింది, ఎంతటి భయంకరమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన యేసయ్య ఏది ఏది రామా సభక్తని అని కేకలు వేసి ఆయన తన ప్రాణాన్ని విడిచేట్టు, నా మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితి అని అర్థం. కాబట్టి శిలువ మరణం ద్వారా మనకి ఇంకొక సత్యాన్ని ఆయన వివరించాడు. ఏంటంటే, అయ్యా మీరు పాపంలో గనక ఉంటే, మీరు అప్పటి వరకు ఎంత గొప్పవారైనా ఏ క్షణమైతే మీరు పాపం చేస్తారో అదే క్షణంలో మీరు దేవునికి ఆయన ఆ మరణం యొక్క ఆ పాపం యొక్క చీకటిని మనకి వివరిస్తున్నాడు. అంత భయంకరమైంది మనం చేసేటటువంటి పాపాల యొక్క తీవ్రత. సో అంత తీవ్రతని ఆయన మనకు వివరించాడు. తండ్రితోటి సమాధానపరిచాడు. కాబట్టి ఆ పాపం యొక్క తీవ్రతను తెలియజేస్తూ, ఇంత పాపం చేసినట్లయితే, మనం పాపం చేసినట్లయితే దేవునికి దూరస్థులం అయిపోతాం, తద్వారా చీకటికి మనము వారసులం అయిపోతాం. వాస్తవానికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. మనం అందరం కూడా ఈరోజు దేవుని యొక్క బిడలుగా మార్చబడ్డాము. దానికి సాదృశ్యం ఏంటంటే, మనమందరం కూడా మనము దేవుని యొక్క మహిమను కలిగిన వారిగా, ఆయన వెలుగును మనం పొందుకున్న వారిగా ఉంటాం. అయితే పాపం యొక్క తీవ్రత ఆ వెలుగుని అది నాశనం చేస్తుందని, తద్వారా మనం చీకటి స్వభావాన్ని, చీకటి స్వరూపాన్ని పొందుకోవలసిన ప్రాబ్లం వస్తుందని మరి పౌలు మనకి యేసయ్యే మనకి తెలియజేస్తున్నాడు. ఇదే మాట పౌలు భక్తుడు కూడా వివరిస్తాడు. అయ్యా, నాలో నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ ఆ మంచి చేయలేకపోతున్నాను. నేను కీడు చేయకూడదు అనుకుంటున్నాను, బట్ అదే కీడు నేను చేస్తున్నానని రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు వివరిస్తున్నాడు. 17వ వచనం అంటాడు, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు, నా యందనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపతని నేను ఎరుగను. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది గాని దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. కాబట్టి పాపము యొక్క తీవ్రత ఎలాంటిది అంటే, మనము మేలు చేయాలనే ఉద్దేశం మనకున్నా కూడా దాన్ని చేయనీయకుండా అది మనల్ని పాపానికి పట్టి లాగుతూ ఉంటది. సో పాపము ఎంత తీవ్రమైంది అంటే, ఇది మూలుగు దగ్గరికి వెళ్లి దాక్కుని మనల్ని సమయం వచ్చినప్పుడల్లా పాపానికి గురి చేస్తూ ఉంటది. కాబట్టి ఇలాంటి పాపము ఎంత ఘోరమైందో మనకు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఫైనల్ గా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నశించున్న వారికి మరి ఈ సిలువ మరణము, సిలువ శక్తి అది వెరితనంగా అనిపిస్తుంది, కానీ మనకైతే అది ఒక గొప్ప శక్తి, దేవుని యొక్క శక్తి. తద్వారా మనకేం నేర్పుతుంది సిలువ? మనకేమి నేర్పింది? ఎలాగ మనల్ని శక్తివంతులుగా చేస్తుంది అంటే, తండ్రికి మనము ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై ఆ చిత్తాన్ని నెరవేర్చాలని. రెండవదిగా విధేయత ఎలా చూపించాలి? పరలోకపు తండ్రికి మనం విధేయులం కాకపోతే మనం ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి పోలేం. అనేక మంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారి యొక్క రాజ్యాలను పోగొట్టుకున్నారు, వారి అధికారాన్ని పోగొట్టుకున్నారు, చివరికి వాళ్ళు మరి మరణాన్ని కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఈ విధముగా ఆయన మనకి తెలియజేస్తున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడం, విధేయత చూపించటం, అలాగే త్యాగానికి ఇది ఒక గొప్ప సాదృశ్యతగా, అలాగే బాధ్యతకు గొప్ప సాదృశ్యంగా కూడా మనం చూస్తాం. చివరి క్షణంలో మరియు దొంగ అడిగినందుకు, ప్రయాసపడ్డందుకు వెంటనే వాడికి రక్షణ ఇచ్చాడు. వాడిని అదే ఆత్మతో తండ్రి యొద్దకు కొనుక్కోవడానికి ఆయన వాగ్దానం చేశాడు. సో కాబట్టి రక్షణ, క్షమాపణ, మనందరి పాపాలు ఆయన మోసుకుని మనం క్షమిస్తూ తండ్రితోటి మనకి సమాధాన పరిచినటువంటి గొప్ప సువార్త మన సిలువ సువార్త. కాబట్టి ఓర్పు, ఇక మరణం పెట్టినంతగా ఆయన తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపొట్టును కారుస్తూ ఆయన ఎంతటి ఓర్పు కలిగిన వాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శాప విమోచన ఆయన ద్వారానే మనకు కలుగుతుంది, కొత్త జీవితము ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సిలువ మరణం ద్వారా సిలువకు విలువను తెచ్చాడు, సిలువకు ఒక గుర్తింపు తెచ్చాడు. లూథరన్స్ గాని, బాప్టిస్ట్ వాళ్ళు గాని, ఓల్డ్ డినామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆ సిలువ శక్తిని గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రిగా ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, నశించుతున్న వారికి మరి సిలువ యొక్క విలువ వెరితనంగా ఉంటుంది. మరి ఎవరైతే రక్షించబడుతున్న వారు ఉన్నారో వారికి మన ప్రభువు తాగటం ద్వారా ఆ శాపాన్ని పోగొట్టుకుంది. మన ప్రభువు తాగటం ద్వారా తనకున్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఆయన తొలగిస్తూ వచ్చాడు. కాబట్టి మనం అందరం అర్థం చేసుకుని సిలువ శక్తిని తెలుసుకుని సిలువకు తగిన విధముగా మనము జీవితము యేసయ్య చూపినటువంటి ఆ సిలువ సందేశం ద్వారా మనం మన యొక్క జీవితాన్ని సరిచేసుకుని దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.